ఇక్కడ సామె చెప్పారు గర్గ సంహితలో నిత్యం చచ్చేవాడి కోసం ఎవడో ఏడుస్తాడని. రోజు ఎవడో ఒక రాక్షసుడు వచ్చి చచ్చిపోతూనే ఉంటారు కృష్ణుడి చేతిలో, కృష్ణుడు ఏమి చేయలేరు మా వాడికి ఏమవుదని ఒక నమ్మకం వచ్చింది ఆవిడికి. ఆ పరమాత్మడే రక్షిస్తున్నాడు వాడిని అనుకున్నది పాపం. ఒకనాడు తెల్లవారుజాములు లేచారు గోపాలకులు, స్నానం చేసి సద్దన్నం మూట కట్టుకు బయలుదేరారు. పూర్వకాలంలో అన్నం రాత్రి వండిన అన్నం మర్నాడు మధ్యాహ్నం దాకా నిలవ ఉండేది, కమ్మగా ఉండేది, సద్దన్నం తినేవారు పూర్వం. ఇప్పుడు గంట క్రితం వండిన అన్నం కూడా కంపు వచ్చేస్తుంది, బియ్యంలో తేడా వచ్చాయి, మందులు తిళ్ళు వచ్చాయి. కానీ ఆ రోజుల్లో మధ్యాహ్నం పూట కూడా సద్దన్నం తినేవారు. ఇంచుమించుగా ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది కాస్త సద్దన్నం తినేవాళ్ళు ఉండి ఉంటారు. ఆ తినడం వల్ల ఇప్పుడు కాస్త అరవగలుగుతారు, రిటైర్ అయిన 14 సంవత్సరాల తర్వాత యాత్రకు రాగలుగుతారు. సద్దన్న ప్రభావం ఇది. ఆ రోజుల్లో తప్పక గోపాలకులు అందరూ కూడా సద్దన్నమే పట్టుకెళ్ళేవారు. తెల్లవారుజామున లేచి ఒక చిక్కాలు కట్టుకుని ఆ చిక్కల్లో చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుని, ఈ సత్తు గిన్నెలు ఉంటాయి ఆ సత్తు గిన్నెల్లో అన్నం పెట్టుకుని పెరుగు పోసుకుని మళ్ళీ నంచుకోవడానికి ఆవకాయ, డబ్బకాయ, మాగాయ, గోంగూర, నిమ్మకాయ, అల్లపచ్చడి, బెల్లపచ్చడి ఇవన్నీ పుచ్చుకుని పట్టుకెళ్ళేవారు. మంచి తాజా తాజా వెన్న, ఆ వెన్న పోసు కూడా పట్టుకెళ్ళేవారు. ఇవన్నీ పట్టుకుని మేగడలు పట్టుకుని ఈ అన్నం మూటలు భుజానికి తగిలించుకునేవారు కొందరు. కొంతమంది చేశారు కర్రకు అన్నం మూటలు తగిలించుకుని ఆ కర్ర భుజానికి తగిలించుకునేవారు. ఇప్పటికి కూడా చూసారు పల్లెటూళ్ళలో కర్ర ఇలా భుజం మీద పెట్టుకుంటాడు, కర్ర చివరేమో అన్నం మూట ఉంటుందన్నమాట. ఈ మూటలు పుచ్చుకుని కృష్ణుడు పిల్లలతో కలిసి అరణ్యంలోకి చద్దన్నం తినడానికి, ఆవు దూడల్ని మేపుకోవడానికి బయలుదేరాడు, వత్సాలని మేపడానికి బయలుదేరాడు. ఆ పూట బలరాముడి దగ్గరికి వెళ్ళి, బలరామ నువ్వు వస్తావా అంటే ఈ పూట నాకు కొంచెం బద్ధకంగా ఉంది నేను రాలేను అన్నాడు. కాదు, దాని వెనకతలు కొన్ని కారణాలు ఉంటాయి. కృష్ణుడు కావాలనే ఆయనకి బద్ధకం కలగజేశాడు, అందుకని ఈ పూటకు నేను రాను మీరు వెళ్ళిరండి అన్నాడు బలరాముడు. అంటే ఆ పూట బలరాముడు ఒక్కడు తప్ప తక్కిన వాళ్ళంతా అడవికి వెళ్ళారు. చాలా దూరం వెళ్ళిపోయారు అడవిలో, అలా 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 ముందుకు వెళ్ళారు. ఒక చోట మంచి చెట్లు కనబడ్డాయి, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి పళ్ళు కోసుకుతిన్నారు. కిందకి దూకారు, పైకి దూకారు, ఎక్కారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉఫ్ ఉఫ్ అంటూ కోతుల్లాగా ఎగిరి దూకి జుట్టు పీక్కుని కాసేపు ఆటలాడుకున్నారు. ఎంత అదృష్టం అండి వాళ్ళకి, కృష్ణుడితో ఆటలాడుకుంటున్నారు వాళ్ళు. కృష్ణుడు మనతో ఆడుకుంటాడు, అటువంటిది వాళ్ళు కృష్ణుడితో ఆడుకోవడం మొదలెట్టారు. యోగేశ్వరేశ్వరుడు నిరంతరం ఆ శ్రీకృష్ణుడిని ఒక్కసారి చూస్తే బాగుండనుకుంటూ తహతహలాడిపోతారు, అయినా యోగులకు దర్శనం ఇవ్వడు ఆయన. కానీ ఇవాళ ఈ బాలకులతో కలిసి ఆడుకుంటున్నాడు, వాడు పుణ్యం పుచ్చిపోయిందన్నమాట పాపం. ఒకనొకని చదువుది కావడి ఒకడొకడ డజించుచుండు, ఒకడొకడది వేరొకనొకని మరగుచుండును, ఒకడొకడది తెచ్చి ఇచ్చునురు వీనాథ. ఈ పిల్లల ఆటలు ఎలా ఉన్నాయి, ఒకడేమో పక్కవాడి చద్దన్న మూట దాచేసాట, ఈ చద్దన్న మూట తీసి పక్కన ఉన్న చెట్టు కింద పెట్టి దాని మీద ఆకులు కప్పేశాడు. పాప వీడు ఆడుకుంటున్నవాడు హఠాత్తుగా కర్రకు వెనకాతలు ఉన్నటువంటి మూట మాయమైపోగానే, ఒరే నేను కర్ర వెనకాతలు వాడు మంచి చద్దన్నం మూట తెచ్చుకున్నాను రా, ఎప్పుడు లేదు మా అమ్మ రాత్రి చేసినటువంటి తాజా తాజా వెన్నపూసంతా చిలికిని వెన్నపూస పెట్టింది నా వెన్న, బాబు అయిన అన్నం మూట మా అమ్మ చంపుతుంది, అన్నం పోయినా పర్వాలేదు అంటే గిన్నె పోతూ కొడుతుంది వాళ్ళమ్మ, అందుకని నా సత్తు గిన్నెరా నా మూటరా బాబోయ్ అంటే పక్కవాడు నువ్వు ఇంటి దగ్గరే పెట్టావు మర్చిపోయావు అన్నట్ట. లేదురా నేను మర్చిపోనరా నాకు జ్ఞాపక శక్తి ఎక్కువరా పద్యాలు మర్చిపోయే తెలుగు పండిట్నా నేనేమన్నా అన్నాడు వాడు. అనగానే లేదు లేదు నువ్వు మర్చిపోయావు అన్నాడు పక్కవాడు. ఇలా ఒకళ్ళతో ఒకడు హాస్యాలు ఆడుకుంటుంటే ఒకడు కాసేపు ఉన్నాక ఒరే ఉట్టి అబద్ధం రా వాడే ఆ చెట్టు దగ్గర దాచాడు రా అని దాచిన దాన్ని పట్టుకొచ్చి వీడికి మళ్ళీ అప్పగించాట. అంటే ఒకటి చద్దన్న మూట ఒకడు దాడుచాడు, ఇంకోటి పట్టుకొచ్చి ఇస్తాడు. ఇంకోటి ఏం చేశాడు ఉడికించడానికి, అసలు మనం సద్దన్నం తెచ్చుకున్నాం కానీ మనం అక్కడికి వెళ్ళాక అన్నం తినగలమా, మనం తెచ్చుకున్న అన్నం ఏదైనా కృష్ణుడు పెడితేనే అన్నం, కృష్ణుడు లేకపోతే మనకు అన్నమో లేదు సున్నమో లేదు మిగిలిందంతా ఒకటే కన్నం అన్నాడు ఒకడు. ఒక్కొక్కడు చాలా వేగంగా ముందుకెళ్ళిపోతున్నాడు, ఒంటరిగా చేతులు కట్టుకుని కొందరు చాలా వేగంగా నడుస్తారు. వాడు ఒకడెవడో కుర్రాడు చెక్క 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 నడిచిపోతున్నట్టు చేతులు కట్టుకుని ఈ మూటేమో భుజం మీద పెట్టుకుని, ఇంతలో వెనకాతల కొంచెం మంచి దట్టంగా ఉన్న ఒక వ్యక్తి కొంచెం లావుగా ఉన్నవాడు పరుగు పరుగుని వెళ్ళి ఉఫ్ఫను కరుపరిచి పెద్ద పెడబొప్ప పెట్టాడు. ఒక్కొక్కళ్ళు అరుస్తారు మాయదారు కూడా శంభో శంకర అనేటంటే హాల్ దత్తరిల్లిపోవలసింది. ఆ వెనకాతల ఒక కరుపు అరవడంతో ఈ బొబ్బకి వీడి గుండె అదిరిపోయి అమ్మగారి కింద పడిపోయాడు. వాడి మీద ఇన్ని నీళ్లు తల్లారు. జల్లి లేపాక అలా పడిపోయేటట్టు ఒరే హఠాత్తుగా అనకాతలో చరిస్తే ఏమైపోతాండ్రా గుండె అయిపోదురా మా అమ్మ దయవల్ల బతికి పట్టుకట్టారు కానీ చచ్చిపోతుంటారు బాబు ఇవాడు ఏం అరిచేవరా ఇంకెప్పుడునే హఠాత్తుగా అరవకే కొంచెం చెప్పారు అన్నాడు. ఇలా ఒక్కోడు మున్నేమరి ఉండగా ఒక్కడు పెను బొబ్బ పెట్టు అన్నాడు. ఆ బొబ్బ కూడా పెను బొబ్బ అనమాట. ఏమరి పాటుతో ఉన్నప్పుడు బొబ్బ పెట్టడంతో వాడు అదిరిపోయి కింద పడిపోయాడు. మళ్ళీ వాడిని సేద తీర్చారు కొంతమంది. ఒకడు ఏం చేశాడు, కళ్ళు మూసుకుని నేను ముందుకు వెళ్ళగలనా లేదా అని కళ్ళు మూసుకుంటూ వెళ్ళాట. వాడు కళ్ళు మూసుకుంటూ వెళుతున్నాడని కనిపెట్టేవాడు కర్రలు అడ్డం పెట్టాడు, వీడు డామర్కి వెళ్ళబడ్డాడు. ఒరేలా పడిపోయానట్రా అంటే అందుకే కళ్ళు తెరిచి వెళ్ళాలి, కళ్ళు మూసుకుపోకూడదు ఎప్పుడు అన్నాడు ఇంకొకడు. ఇంకొకడే ఉన్నాడు, అందరికంటే ముందు కృష్ణుడు వెడుతున్నాడు, మనందరం ఓ పందెం వేసుకుందాం, ముందు వెడుతున్న కృష్ణుడి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి ఎవరు ముందుగా కృష్ణుడిని పట్టుకుంటే వాడు పండినట్టు, తక్కిన వాళ్ళంతా పచ్చి పంటలను ఉంటాయి. సరే ఇలా చప్పట్లు తెరిచిన పంటలు వేసుకునేవాళ్ళు పూర్వం, ఇద్దరిలా వేసి ఒకడిలా వేస్తే వాడు పండినట్టు. ఇప్పుడు కృష్ణుడిని ముందు పట్టుకున్నవాడు పంట పండినట్టే. నిజంగా కృష్ణుడిని పట్టుకుంటే వాడి జీవితంలో వాడు పంట పండినట్టే, మోక్షం అనే పంటనే ఇస్తాడు ఆయన అని కృష్ణ ముందు పొమ్మన్నారు. కృష్ణుడు ముందు వెళ్ళాడు. వీళ్ళంతా 1, 2, 3 అన్నారు, 1, 2, 3 అన్నారు. వ్రజ భాషలో 1, 2, 3 అన్నారు పాపం మన సూరదాసు గారు. ఇంకా వేదవ్యాసులు వారు అయితే 1, 2, 3 అన్నారు. ఏదైతే మొత్తం అంకెలవి 1, 2, 3 అనుకుని జామ్మని పరిగెత్తారు. ఈ పరిగెత్తడంలో సుధాముడు అన్నవాడు బాగా వేగంగా పరిగెడతాడు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణుడు పట్టుకుని నేను పండేరోయ్ నేను పండేరోయ్ అన్నాడు. నిజంగా నువ్వు అదృష్టవంతుడు, అందరికంటే ముందు కృష్ణుడిని పట్టుకున్నావు, రేపు నేను పట్టుకుంటానులే, రేపు నేను బాగా వెన్న తిని పరుగు పందెం ప్రాక్టీస్ చేసి ఈసారి నేను కృష్ణుడిని పట్టుకుంటాను అని అడుగుకోడు, అంతేగాని ఏడవలేదు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హాస్యాలు ఆడుతూ ఆటలాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ముందు పోతున్నారు. ఒక అపూర్వమైన పద్యం రాశాడు ఇక్కడ కృష్ణుడు. కృష్ణుడి విషయంలో అత్యద్భుతమైన పద్యాన్ని ఇటు సంస్కృతంలో వ్యాసుల వారు రాసిన శ్లోకాన్ని తెలుగులో పోతరు గారు రాశారు. ఎన్నడు నయీన యోగి విభులవని పాద పరాగమింతయున్ కన్నులగా రట్టి విభు కౌగిట చేర్చుచు చెట్టబొట్టుచున్ తన్నుచు గృద్దుచున్ నగుచు తద్దయు పైబడి కూడి ఆడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యములంత ఒప్పునే. యోగేశ్వరేశ్వరులు వేల సంవత్సరాలు తపస్సు చేసి కృష్ణుడి అరికాలి కింద ఉన్న ఇంత దుమ్ము దొరికితే చాలు అనుకుంటారట, పాద రజస్సు దొరికితే చాలు అని కోరుకుంటారు మహాయోగులు. అయినా ఆ యోగుల పాదాల కింద యోగులు కూడా కృష్ణుడి పాదాల కింద ఉన్న ఇంత దుమ్ము చూడలేరు. కన్నులగానరు, నెత్తి మీద వేసుకోవడం దేవుడెరుగు, అసలు కృష్ణుడి పాదమే కనపడదు. ఇక పాదమే కనపడినప్పుడు పాదాల కింద ఉన్న ధూళి ఎలా కనపడుతుంది? శ్రీకృష్ణుడి పాద రజస్సు చూడడం కోసం తహతహలాడుతున్న యోగులు చూడలేకపోతున్నారు. అటువంటి ప్రభువుని, సకల లోకేశ్వరుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి ఒక సామాన్యుడిగా భావించి, తమలో ఒక గొల్లపిల్లవాడిగా భావించి, ఆట వస్తువు కింద భావించి ఆయన మీదపడి కొందరు కౌగిలించుకుంటున్నారు. తన్నుచు కొందరు కాలితో తన్నారు, గుద్దుచు వీటి మీద గుద్దారు కొంతమంది, నగుచు హాస్యమాడారు, తద్దయు పైబడి కూడి ఆడుచు ఇంకా మీదపడి రకరకాలుగా ఆడుకుంటున్నారు. అరిచేతిలో ఉసిరికై తిప్పుకున్నట్టుగా కృష్ణుడి తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. అంతటి పరమాత్మని, యోగులు కూడా చూడలేని పరమాత్మని తమలో ఒక సామాన్య మానవుడిగా భావించి, సామాన్య బాలుడిగా భావించి ఆటలాడుకోగలిగే భాగ్యం వాళ్ళకు వచ్చింది. ఎంత అదృష్టం! అది యోగం అంటే. దేవతలకు కూడా రాలేదన్నాడు. మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యములు ఇంత ఒప్పునే. ఆ కృష్ణుడితో ఆటలాడుకునే యోగం వాళ్ళకి పట్టింది. వారి పూర్వజములు ఏం చేసుకున్నారో, లేకపోతే అంతటి పరమాత్మను కౌగిలించుకుని ఎలా ఆడుకోగలుగుతున్నారు? ఇంతెందుకు? లక్ష్మీదేవికి కూడా దక్కలేదట ఆ భాగ్యం. ఇవాళ ఆ భాగ్యం కేవలం ఈ గొల్లపిల్లలకి దక్కింది. ఇలా వీళ్ళు ఆడుకుంటూ పోతూ ఉండగా ఎదురుగుండా ఒక విచిత్ర దృశ్యం కనపడింది. ఒక పెద్ద కొండ చిలువ కనపడింది. అది మామూలు కొండ చిలువ కాదు, అఘాసురుడని ఒకడున్నాడు. వాడి పేరే అఘుడు. అఘము అంటే పాపము, మూర్తి భవించిన పాపం, పాపాసురుడు వాడు. వాడు బకుడికి తమ్ముడు, ఆ మధ్య కొంగరూపంలో వచ్చిన బకాసురుడికి తమ్ముడు, పోతనికి సోదరుడే వీడు. కంసుడు పంపగా కృష్ణుణ్ణి చంపడానికి వచ్చాడు వాడు. వాడు ఎంత దుర్మార్గుడో తెలుసా, వాడు బ్రతికున్నంతకాలం మాకు సుఖం లేదని దేవతలు ఎప్పుడు నిద్రపోకుండా ఉంటారట. దేవతలకి కంటి మీద కునుక్కు లేకుండా చేస్తున్న దుర్మార్గుడు. దేవతలకి అమరులు అని పేరు కదా, అమృతపానం చేయటం వల్ల వాడికి అమరత్వం వచ్చింది. అమృతం తాగినా సరే మేము బతుకుతామనే నమ్మకం లేదు, కారణం ఈ దుర్మార్గుడు బతుకున్నాడు, వీడు బతుకున్నంత వరకు అమృతం తాగినా వీడు మనల్ని చంపేస్తాడు, వీడు ఎప్పుడు చస్తాడురా బాబు అని అఘాసురుని మరణం కోసం మొక్కుకుంటూ ఉంటారట దేవతలు కూడా. అటువంటి అఘాసురుడు ఇవాళ ఇక్కడికి వచ్చాడు. 8 మైళ్ళ పొడుగున్న కొండచిలువ అయిపోయాడకంగా, అజగరం అంటారు దానిని. అదే ఈ అనకొండలు దొనకొండలు దాని ముందు బలాదోరు. 8 మైళ్ళ పొడుగుంది ఏకంగా, అది నోరు 4 మైళ్ళు ఉంది. అంటే కింద పెదవి కింద, పై పెదవి పైకి ఉంటే చూస్తే మధ్యలో గ్యాప్ 4 యోజనములు అన్నారు. 4 యోజనాలు అంటే, యోజనం అంటే 8 మైళ్ళు, 432 మైళ్ళ వైశాల్యం ఉందన్నమాట నోరు. 8 మైళ్ళ పొడుగు, అంత విశాలమైన నోరు పెట్టుకున్నాడు వాడు. పెట్టుకుని మధ్య మధ్యలో నారికెలా బయటపెట్టే అంటున్నాడు. ఆ నారికి బయటకు వస్తూ ఉంటే అది కూడా ఎలా ఉందో తెలుసిన, ఓ అడవి బయటికి నడిచొచ్చి మళ్ళీ లోపలికి పోతుంది అన్నట్టుగా ఉందన్నమాట. వాడు గాలి విడిచిపెడుతున్నాడు మధ్య మధ్యలో. మనం విడిచిపెట్టే గాలి వేడిగా ఉంటుంది కదా, నిట్టూర్పు ఎప్పుడు కూడా వేడిగా ఉంటుంది. వాడు నిశ్వాసం విడిచిపెడుతూ ఉంటే అని పెద్ద బుస వచ్చి, ఆ బుసతో పాటు వేడి వేడి వడగార్పు తగిలినట్టుగా ఉంది ఆ ఎదురుగుండా ఉన్న వాడికి. అటువంటి ఆ కొండ చెలువని, ఆ నారుకని, ఆ వేడి వేడి నిట్టూర్పుల్ని ఈ గొల్ల పిల్లలు చూశారు ఆటలాడుకుంటే అక్కడికి వచ్చిన వాళ్ళు. అప్పుడు వాళ్లలో ఒకడన్నాడు, ఇదేంట్రా, నిన్న మొన్నటిదాకా మనం ఈ ప్రాంతంలో ఆడుకున్నాం, హఠాత్తుగా ఇక్కడ ఏదో పెద్ద కొండ గుహ కనపడుతోంది అన్నాడు ఒకడు. నీ మొహం కొండ గుహ ఏంట్రా, కొండ గుహ అయితే నోట్లోంచి అది ఏదో బయటకు వస్తుంది, అది చూస్తే కొండ చెలువ నారుకలో ఉందన్నాడు ఒకడు. ఆ కొండ చెలవ ఎంతెందుకు ఉంటుంది, ఇది బండ చెలవ తప్ప ఇది కొండ గుహ అన్నాడు ఒకడు. మరి లోపల నుంచి వేడిగాలి ఎందుకు వస్తుంది అన్నాడు ఒకడు. ఆ వేడిగాలికి ఉంది, ఆ కొండ గుహలో ఎవరో వంట చేసుకుంటున్నారేమో, పద్మాకర్ గారి బ్యాచ్ వచ్చి లోపల వంట చేసుకుంటూ ఉంటే 24 గంటలు కాఫీలు టీలు ఇవన్నీ పెట్టాలి కదా, ఆ గ్యాస్ వాసన ఏదో వస్తుంది లోపల నుంచి వేడిగాలి వస్తుంది అన్నాడు ఒకడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్కటి అనుకున్నాడు, కాదు అడవి తగలబడుతోంది, ఆ కొండలో కూడా అడవి ఉంటుంది, అడవి తగలబడగా వచ్చిన వేడి అన్నాడు ఒకడు. ఇలా ఎవరికి వాళ్ళు కొండ చెలవని కొందరు, కాదు కొండ గుహని కొందరు, వంట వల్ల వచ్చే వేడిని కొందరు, అడవిలో చెట్లు తగలబడుతూ ఉంటే వచ్చేటటువంటి వేడిని కొందరు, ఇలా ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ చిట్ట చివరికి అందరూ కలిసి సందేహము లేదు, ఇది కొండ చెలువే, చీటికి మాటికి 4 బయటకు వస్తోంది లోపల కడుతోంది, అది విడిచిపెట్టే గాలే ఇంత వేడిగా ఉంది, ఆ 4 తెలియటం లేదా చీలికయ్యి 2 ఉంది అని చెట్ట చివరికి అది కొండ చెలువకని తేల్చారు. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక వన్యా జగదేంద్ర వల్లది గిరీంద్రోత్సేధమై దావ పావక కీలా పరుషత్ ప్రచండ తరలిశ్యాసంబుతో ఘోర వక్రికరాళా తచక్వతోడ మనలన్ హింసింప విక్షింపుతున్ వికటం వైబడి జాగియున్నది పురోవీధిం కనుం గొంటిరే బహునింజంపిన కృష్ణుడుండ మనకున్ పామంచు చింతింపనేటికిరా పోదము దాటి కాక అది కౌటిల్యంబుతో మృంగుడు బహు వెంటంతను కృష్ణు చేతనను పద్మాక్షునిక్షించి ఉత్సుకులై చేతులు విరేసి కొంచురగుచున్ దుర్వారులై పోవగన్. అది సందేహం లేకుండా ఒక పెద్ద అడవి కొండ చెలువ. అడవులలో ఇలాంటి పెద్ద పెద్ద కొండ చెలువలు ఉంటాయి ఉంటాయి అని మన పెద్దలు చెప్పారు. ఇన్నాటికి మనం చూచాం, ఇది పెద్ద కొండ గుహల నోరు తెరుచుకుంది, ఆ నోట్లోంచి బయటకు వస్తున్నది 4, ఆ 4 బయట పెట్టినప్పుడల్లా లోపల ఉన్న గాలి వేడివేడిగా బయటకు వస్తున్నది, ఇది మనల్ని అందరినీ బ్రెంగడం కోసం వచ్చింది, ఇది మింగిందంటే ఒకసారి దానికి అడుపులో కడితే మనం ఉడికిపోతాం, మనలాంటి వాళ్ళందరినీ ఒక్కసారి గుటుక్కుని మింగే శక్తి దానికి ఉన్నది, ఇప్పుడు మనం ఏం చేద్దాం, బయటికి వెళ్ళడమా లేక ముందుకు వెళ్ళడమా. ముందుకు వెళ్ళకుండా వెనక్కి వెళ్ళిపోతే మనకు అవమానం, మనం పురుషులం, మనకు పౌరుషం ఉండాలి. మనం పాముని చూచి భయపడి వెనుకంజ వేశామని ఆ పాము మనల్ని లోపు గడుతుంది, అలాగని ముందుకు పెడితే దానికి కళేబరం ముందు మనమెక్కడ అంతం గుటుక్కుని మింగుతుంది, ఏం చేద్దాం ముందా వెనక అని ఒకడన్నాడు. అప్పుడు మిగతా వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చేశారు, ఒరే అసలు మనకి కృష్ణుడు ఉండగా భయం ఏమిటి, బకాసురుణ్ణి చంపిన కృష్ణుడు ఉండగా ఈ పాము గీము అని భయపడవలసిన అవసరం లేదు, ముందుకే పోదాం, ఏమైతే అది అవుతుంది కాక,
ఒకవేళ ఈ దుష్ట సర్పం మనల్ని మింగాలని చూస్తే బొగుణ్ణి చంపిన కృష్ణుడు లేడు, బొగుడు వెంటే పంపిస్తాడు దీన్ని కూడా. మనకెందుకు భయం? మన బాధ్యత అంతా కృష్ణుడిది, ఆయనకి అప్పగించాక మనం భయపడవలసిన అవసరం లేదు. మృత్యువు నోట్లో కూడా పోదాం అన్నారు అటువంటి అసలు ఏం నమ్మకం అండి వాళ్ళకి. బహుని చంపిన కృష్ణుడు ఉండా మనకుంప అవంతు చింతింపనేటికి పామునే భయం ఎందుకు? అసలు ఇంత భక్తి ఒక చిన్న కుర్రవాడి మీద వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు ఎంత జ్ఞానులు అయ్యి ఉంటారు. అది దృఢ విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే ఏదైనా ఈ సృష్టిలో సాధ్యమవుతుంది. ఒక వ్యక్తిని నమ్మామంటే ఒక గురువుని కానీ దైవాన్ని కానీ యావత్ జీవితం అలా ఉండాలి. ప్రాణం పోయినా వెళ్ళాలి వెంట. అంతేగాని మీరు ఎన్ని చెప్పినా మా దారి మాదేనండి, మీకు మీరే మాకు మేమే అంటూ ఉండడం వల్లే కలియుగంలో చాలామందికి సాధన సిద్ధించడం లేదు. ఇప్పటికి కూడా గోపాలకులు లాంటి భక్తులు ఎవరైనా ఉంటారా అని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఇంక అసంభవం. అది అంత కొండ చిలువ మింగినా పర్వాలేదు, మనల్ని కృష్ణుడు రక్షిస్తాడు. లోపలికే పోదాం, అది మింగితే బొగుడు వెళ్ళినట్టే పోతుంది అని వెనక్కి తిరిగి కృష్ణ మేము ముందుకే పోతున్నాం అని ఆయన చెబుతున్నా వినిపించుకోకుండా ముందుకు పోయారు. పోనీ ఆయన ఏమన్నా చెబుతున్నాడేమో అని కూడా వెళ్ళలేదు. కృష్ణుడిని చూచుకుంటూ నవ్వుకుంటూ ఒకటి చేతులు ఒకటి పుచ్చుకుని దూడలతో పాటు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయే వాళ్ళు పిల్లలు వెళ్ళారు, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పుచ్చుకుని దూడల్ని తోడుకుపోయారు, చద్దన్న మూటలు కూడా కొట్టుకుపోయారట. వేదవ్యాసులు వారు వంటి మధ్య మధ్యలో కొట్టుగా రాస్తారు, చద్దన్న మూటలైనా బయట విడిచిపెట్టచ్చుగా, వచ్చాక తినడానుకుంటాయి, అవి కూడా కొట్టుకుపోయారట కూడా. అన్నీ కలిపి వెళ్ళిపోయాయి లోపలికి. ఇప్పుడు వాడేం చేశాడు, దగ్గరికి రాగానే నాలుగుతో వాళ్ళ ఒక్క చుట్టు చుట్టి లోపల కడుపులోకి లాగేసుకున్నాడు. నోరు మాత్రం ముయ్యలేదు, కడుపు లోపలికి గెంటాడు కానీ నోరు ఎందుకు ముయ్యలేదంటే వాడికి అసలు కసి కృష్ణుడి మీద ఉంది. ఇంతమందిని మింగితే మాత్రమే, ఒక్క కృష్ణుడిని మింగితేనే నేను వచ్చిన పని పూర్తవుతుంది. ఆయన వచ్చేదాకా నోరు ఇలాగే తెరుచుకుంటాను, రా కృష్ణ నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఈలోపు దేవతలంతా ఆకాశ మార్గంలో నిలబడ్డారు. ఇన్నాళ్ళకి ఈ అఘాసురుడికి పోయే కాలం వచ్చిందా లేక మనకి పోయే కాలం వచ్చిందా? కృష్ణుడు భగవంతుడు భగవంతుడు అనుకుంటున్నాం, ఈయన భగవంతుడైతే ఈ దుర్మార్గుడిని చంపి వీడి పేడ మనకి లేకుండా విరగడ చేస్తాడు. ఒకవేళ ఈ కృష్ణుడే కనుక సామాన్యుడైతే కృష్ణుడు కూడా వాడు మింగేస్తాడు. చూద్దాం మనకు అదృష్టం బాగుందో దురదృష్టం ఉందో చూద్దాం అని దేవతలంతా అదృశ్య రూపంలో కళ్ళులా విచ్చుకుని, ఇంద్రుడికైతే వెయ్యి కళ్ళు కదా, ఆ వెయ్యి కళ్ళు తెరుచుకుని ఏం దొరుకుతుందో చూడటం మొదలెట్టాడు. ఈలోపు కృష్ణుడు ఏం చేశాడు, దేవతలు ఓహో నన్నే పరీక్షిద్దాం అనుకుంటున్నారా అని వాళ్ళని ఏడిపించడానికి కాసేపు సామాన్యమైన వాళ్ళగా తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకి అన్నట్ట, అయ్యో పిల్లల్లారా నన్ను నమ్ముకుని పాము కడుపులో గడిపోయారా, మీరు అంతా ఉడిగిపోయి ఉంటారు, చచ్చిపోయి ఉంటారు, మీతో పాటు సద్దన్నం కూడా పోయి ఉంటుంది, ఇప్పుడు ఈ పొద్దెలా గడుస్తుంది, ఇంటికి ఎలా వెళ్ళను, నా మాట వినకుండా నన్ను నమ్ముకుని పాము కడుపులో ప్రవేశించారు, ఇప్పుడు నేనేం చేయను, నేను ఒక్కడే వెనక్కి తిరిగి వెళ్ళిపోతే కృష్ణ నువ్వున్నావనే నమ్మకంతో మా పిల్లల్ని పంపాం, వాళ్ళందరినీ పాముకు అప్పగించి నువ్వు ఒక్కడివి తిరిగి వస్తావా, నువ్వు దుర్మార్గుడివి అని ఈ గోపాల బాలకుల తల్లిదండ్రులు నన్ను తిడతారు, కాబట్టి నేను ఒంటరిగా ఇంటికి వెళ్ళకూడదు. అలాగని ఇప్పుడు ఏం చేయను, నాకు ఈ పాముని చంపే శక్తి లేదు, ఇది దేవతలు వినడం కోసం అంటున్నాడు ఆయన, నాకంత శక్తి లేదు, నేను చూస్తే చిన్న పిల్లవాడిని, ఇంత చేసిన ఆ వయస్సు ఇప్పుడు 5 ఏళ్ళు, సరిగ్గా శ్రీకృష్ణుడికి అప్పుడు 5 ఏళ్ళట వయస్సు, 5 ఏళ్ల వయస్సు వాడిని ఎలా చంపగలను ఈ పాముని, పోన్లే పిల్లల్ని కాపాడకపోయినా నేను కూడా పాముకు ఆహారం అయిపోతే అందరూ ఒకే చోట పడుంటాం కనుక చచ్చి, అప్పుడు మా ఇళ్లలో వాళ్ళు ఒకడు బతికాడు ఒకడు చచ్చాడని బెంగ లేకుండా అందరి కోసం ఏడుస్తారు. ఇప్పుడు పెద్ద సమస్య ఎక్కడొస్తుందంటే ఇందులో ఒక్కడు బతికాడు అనుకోండి వాడిని తిడతారంత, అందరినీ వదిలేసి వచ్చేవాడు దుర్మార్గుడానని. కాబట్టి అందరం పోయినట్టు ఉంటుంది, నేను కూడా పాము కడుపులోకి పోతా అని నడుచుకుంటూ దేవతలు చూస్తూ ఉండగా ఆ పాము గొంతులో ప్రవేశించాడు. ఆ పాము ఈయన కూడా లోపలికి లాగేసింది. ఒక క్షణకాల సేపు పాము కడుపులోకి వెళ్ళిపోయాడు ఆయన కూడా, పూర్తిగా కడుపులోకి వెళ్ళకుండా సరిగ్గా కంఠస్థానం దగ్గర ఆగిపోయాడు. ఇంకా చూడండి పైన నుంచి దేవతలు, అయ్యి బాబో కృష్ణుడేదో దేవుడు అనుకున్నాము, ఆయన్ని కూడా జీవుడని గ్రహించాం, పాము కడుపులో గడిపోయాడు, ఇంకా మనల్ని ఎవరు రక్షిస్తారు, ఇక్కడ ఉందామా వద్దా, వీడు ఆ పిల్లల్ని ఈపాటికే మింగేశాడు కాబట్టి పాము కడుపులో ఈ బాలురంతా బాగా బాగా ఉడికిపోయి ముద్ద ముద్దయిపోయి ఉంటారు. పాము కడుపులో ఉన్న అగ్ని ఉంది జఠరాగ్ని, ఆ అగ్నికి వీడు జీర్ణమైపోయి ఉంటారు. వీడు మనల్ని చూస్తే మనల్ని కూడా మిగుతాడేమో, అదృశ్యంగా ఇలాగే ఉందామా పోదామా అనుకుంటూ ఉంటే ఎందుకో ఇంద్రుడికి ఇంకా అనుమానం ఉంది కొంత. మరి ఒక్క 10 నిమిషాలు అవుదా ఏం జరుగుతుందో చూద్దాం, తొందరపడ్డం ఎందుకురా, ఎలాగో మనం ఆ రాక్షసుడికి కనపడం కదా, పిల్లల్ని వాడు తింటాడా, ఆ కడుపులోకి వెళ్ళాక కృష్ణుడు ఏమైనా మహిమ చూపిస్తాడో చూద్దాంరా కాసేపు అవుదాంరా అన్నట్ట. సరే అందరూ పైనుంచి అలాగే చూస్తున్నారు. ఇప్పుడు కృష్ణుడు ఈ పైనున్న దేవతలను చూశాడు, వాళ్ళంతా ఇంకా ఎదురు చూస్తున్నారు. పోన్లే పాపం వీళ్ళకి నా మహిమ చూపిద్దాం అనుకున్నాడు. అప్పటికే పిల్లలు కడుపులోకి వెళ్ళిన వాళ్ళంతా మాత్రం బాగా ముద్దలైపోయారట. పాపం ఎసట్లో పోసిన బియ్యం సగం సగం ఉడికితే ఎలా ఉంటాయి, అలాగా పూర్తిగా ఉడకడము కాదు ఉడకపోవడము కాదు అలా అయిపోయారు కడుపులో దూడలో పిల్లలు. కృష్ణుడు కూడా అలాగే కడుపులో గడిపోతాడేమోనని నాలుగుతో లోపలికి లాగడం మొదలుపెట్టాడు అఘాసురుడు. కానీ కృష్ణుడు సరిగ్గా కంఠం దగ్గర ఆగిపోయి లోపలికి వెళ్ళాడు, బయటికి రాడు. కంఠం దగ్గర మాత్రం తన శరీరాన్ని కొండలా పెంచేశాడు, కొండలా పెంచి ఈ కంఠాన్ని మూసేశాడు. అప్పుడు ఏమైంది, వీడు తీసుకునే గాలి లోపలికి వెళ్ళదు, లోపలి గాలి బయటికి రాదు. ఇప్పుడు ఈ కంఠం అంతా పూడిగిపోతే ఏమవుతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోవడంతో పావు తట్టుకోలేకపోయింది. అందులో పావుకి గాలి ఎక్కువ అవసరం, ఒక్క క్షణం గాలి పెంచకపోతే ఉండలేక పెద్ద శబ్దంతో తోకని డామ్ డామ్ అని కొట్టి పొల్లిగింతలు పెట్టేసింది. ఆ తోకతోటి ఆ కొండ చెలవ కొడుతూ ఉంటే చుట్టుపక్కల బృందావనంలో ఉన్న పెద్ద పెద్ద చెట్లు గుండెపిండైపోయాయి, రాళ్ళు పచ్చడైపోయాయి, కొండలు విరిగిపోయాయి, పెద్ద అరుపులు అరిచేసింది. అది తిరగబడిపోయింది, బోర్లా పడింది, మళ్ళీ మరగబడిపోయింది. అయినా సరే కృష్ణుడు కంఠస్థానాన్ని పూర్తి మూసి ఊపిరి ఆడకుండా చేశాడు. అలా ఊపిరి ఆడకుండా పోవడంతో క్రమంగా ఆ పాము శరీరం చల్లబడిపోయింది. పాము శరీరం చీల్చబడి అందులోంచి ప్రాణవాయువు బొటన వేలంత కాంతిగా మరి ఆకాశంలోకి వచ్చేసింది. సరిగ్గా మనకి దీపం వెలిగిస్తే ఎలా ఉంటుంది, అలా ఒక బొటన వేలంత ఆకారంతో ఒక జ్యోతి ఆకాశంలో నిలబడింది. క్షణంలో చచ్చిపోయాడు వాడు, పెద్ద ఘోషంతో చచ్చిపోయాడు వాడు. ఊపిరి ఆడకుండా చేసి కంఠాన్ని మూసి చంపేశాడు కృష్ణుడు. ఆ తర్వాత వాడు చావగానే కంఠం లోపల నుంచి ముందు తాను బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆ దవడలు పైకెత్తి అది ఇందాక ఎలా అయితే వాడు తెరిచాడో నోరు అలా తెరిచి ఆ లోపలున్న దూడల్ని పిల్లల్ని బయటికి రండి చెయ్యల చాచగానే మొత్తం లోపలున్న శవాలన్నీ బయటకు వచ్చాయి చద్దన్న మూటలతో పాటుగా. ఇప్పుడు అన్నీ బయటికి రాగానే కృష్ణుడు అలా చూశాట అందరినీ, ఒక్కొక్కరిని అలా చూడడంతో ఎవరికి వాళ్ళు లేచి నిలబడ్డారు, అందరికీ ప్రాణం వచ్చింది. చచ్చిపోయి ఉడికిపోయిన దూడల్ని పిల్లల్ని బతికించి అన్నం మళ్ళీ పూర్వం కంటే పవిత్రంగా మార్చేశాడు చూపులతోటి. ఎంత ఆశ్చర్యం తెలుసా, కారుణ్యామృత దృష్టి చోడ బ్రతుకంగా చూచి, తన కరుణామృత దృష్టితో బ్రతికించాడు. ఆయన చూపులలో నుంచి అమృతం వచ్చింది, అలా చూశాడు వాళ్ళు బతికారు. ఎందుకు బతికారు అంటే ఆయన చూపుల్లోంచి వాళ్ళ మీద అమృతం ప్రసరించింది. ఆ కరుణామృత రసధారతో వారిని బ్రతికించి ఆనందపెట్టాడు అందరినీ. వాళ్ళకి అర్థమయ్యింది, కృష్ణ ఒకడి తర్వాత ఒకళ్ళం బతుకుతున్నాం కాబట్టి మాకు అర్థమైంది, ఈ అందరం చచ్చిపోయాం, ఒకడున్నాడు బతికాడు, పక్కవాడు చచ్చిపోయిన వాడిని కృష్ణుడు బతికిస్తుంటే చూశాడుగా, అందుకని నేను కూడా ఇలాగే ఉడికిపోయానమాట. ఇలా ఉడికిపోయి చచ్చిపోయిన మమ్మల్ని చూపులతో బతికించావు, ఈ దూడల్ని ఈ పిల్లల్ని బ్రతికించిన నీకంటే పరబ్రహ్మం ఎవరు, ఎప్పుడు నిన్నే నమ్మావు, ఇప్పుడు కూడా నమ్ముతున్నాం మమ్మల్ని అందరినీ కాపాడిన శ్రీకృష్ణ శరణు 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 అని ఆనందంతో వాళ్ళందరూ కూడా పొంగిపోయారు.